ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే 109 పంట రకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేస్తారు. ఇటీవల కొండచర్యలు విరిగిపడ్డంతో తీవ్రంగా నష్టపోయిన కేరళలోని వయనాడుకు ప్రధానమంత్రి పూర్తి మద్దతు ప్రకటించారు. బంగ్లాదేశ్లో వేలాది మంది మైనారిటీ హిందూ సంఘాలు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ తనపై అనర్హత వేటుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై క్రీడా న్యాయస్థానం తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. అధిక దిగుబడినిచ్చే వాతావరణాన్ని తట్టుకోగలిగే 109 పంట రకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేస్తారు. ఈ సందర్బంగా రైతులు శాస్త్రవేత్తలతో కూడా ప్రధానమంత్రి సంభాషిస్తారు. విడుదల చేయనున్న 109 రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు కలిపి 61 పంటలున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. క్షేత్ర పంటల్లో మినుములు, పశుగ్రాస పంటలు, నూనె గింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, ఫైబర్, ఇతర పంటలతో సహా వివిధ తృణధాన్యాల విత్తనాలు విడుదల చేస్తారు. ఉద్యానవన పంటల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇటీవల కొండచర్యలు విరిగిపడ్డంతో తీవ్రంగా నష్టపోయిన కేరళలోని వయనాడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు. వయనాడులో కొండచర్యలు విరిగిపడ్డం ప్రతి ఒక్కరిని బాధించిందని ఎక్స్పై వరుస పోస్టులలో మోదీ ఈ విపత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విషాదం జరిగినప్పటి నుంచి తాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నానని, బాధితులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులు సమీకరించిందని చెప్పారు. ఈ ప్రాంతంలో తాను నిన్న ఏరియల్ సర్వే చేసినట్టు కూడా తెలిపారు. తన పర్యటన సందర్భంగా మోదీ బాధితులతో సమావేశమయ్యారు. సహాయక శిబిరాలను స్వయంగా సందర్శించి క్షతగాత్రులతో మాట్లాడారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏరియల్ సర్వే తర్వాత మోదీ అధికారులు, సహాయ సిబ్బందితో కూడా సమావేశమయ్యారు. వారి ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలిపారు. కేరళ ప్రభుత్వం నుండి వివరణాత్మక సమాచారం అందిన తర్వాత ప్రభావిత ప్రాంతంలో పాఠశాలలు, ఇళ్లతో సహా అవసరమైన మౌలిక సదుపాయాలను పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కూడా మోదీ హామీ ఇచ్చారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు నేపాల్లో పర్యటిస్తారు. నేపాల్ విదేశాంగ కార్యదర్శి సేవా లాంసాల్ ఆహ్వానం మేరకు మిస్త్రీ నేపాల్ను సందర్శిస్తున్నారు. భారతదేశం తన పొరుగు దేశాల సహకార విధానంలో నేపాల్తో సంబంధాలకిస్తున్న ప్రాధాన్యతను మిస్త్రీ పర్యటన ప్రతిబింబిస్తుంది. భారత్ నేపాల్ నాగరికత, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను చిరకాలంగా పంచుకుంటున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలపడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది మైనారిటీ హిందూ సంఘాలు గత 2 రోజులుగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలీ కారణంగా ఢాకా సెంట్రల్ ప్రాంతంలోని షాబాగ్లో 3 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. దేశవ్యాప్త విధ్వంసక చర్యల్లో భాగంగా తమ ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మైనారిటీలను వేధించే వారిపై విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్లు, మైనారిటీలకు 10% పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, మైనారిటీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మైనారిటీల ఆందోళనకు విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లింలు సంఘీభావం తెలిపారు. డాటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల పరిష్కారంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన చట్టపరమైన విధానం అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లా కమిషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో నిన్న సంయుక్తంగా నిర్వహించిన ఒక సదస్సులో ఈ అంశాలపై విస్తృత చర్చ జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ లో భాగంగా ఉండడంతో దీనిని స్వాగతించడం అనివార్యంగా వారు అభిప్రాయపడ్డారు. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో డాటా భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాలు వంటి రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా బలమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్ సెక్రటరీ డాక్టర్ రీతా వశిష్ఠ్, తెలంగాణ ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంకతో సహా ప్రముఖ వక్తలు న్యాయ చట్టంపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ తనపై అనర్హత వేటుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై క్రీడా న్యాయస్థానం తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా ఒక పార్టీగా ఉంది. ఫోగట్ తన కోర్టు దరఖాస్తులో 50 కిలోల విభాగంలో సెమీఫైనల్ బౌట్లో గెలిచిన తర్వాత సుమారు 100 గ్రాముల అధిక బరువుతో ఉన్నట్టు గుర్తించినందున ఉమ్మడి రజత పథకాన్ని అభ్యర్థించింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఫోగట్ తరపున కోర్టులో వాదిస్తున్నారు. ఇప్పటికే విచారణ ముగిసింది. ప్యారిస్లో జరిగిన 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో భారతదేశం మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. ఒలింపిక్ ఆర్డర్ ఐఓసీ అందించే అత్యున్నత గౌరవం. 2008 బీజింగ్ గేమ్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. 150కి పైగా వ్యక్తిగత పతకాలను గెలుచుకుని బింద్రా భారతీయ క్రీడల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ప్రస్థానం నిన్న ముగిసింది. చివరి రోజు రెజ్లర్ రీతికా హుడా మహిళల 76 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో భారత్ పోటీల నుంచి అధికారికంగా నిష్క్రమించింది. పురుషుల 57 కేజీల రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ మన దేశానికి కాంస్య పతకం సాధించారు. ప్యారిస్ క్రీడల్లో 1 రజతం, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 6 పతకాలు వచ్చాయి. గాజాలో నిన్న జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 93 మంది మరణించారు. వీరందరూ పాఠశాలల్లో మసీదుల్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులైన పాలస్తీనా వారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. తూర్పు గాజాలోని అల్తాభి మసీదులో ఉదయం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని గాజా పౌర రక్షణ సంస్థ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాతావరణ మార్పులు తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే 109 పంట రకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేస్తారు. ఇటీవల కొండ చర్యలు విరిగిపడ్డంతో తీవ్రంగా నష్టపోయిన కేరళలోని వయనాడుకు ప్రధానమంత్రి పూర్తి మద్దతు ప్రకటించారు. బంగ్లాదేశ్లో వేలాది మంది మైనారిటీ హిందూ సంఘాలు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ తనపై అనర్హత వేటుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై క్రీడా న్యాయస్థానం తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.